ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధి సనాతన సారథి సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం
తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. స్వామివారి 90వ పుట్టు పండుగను ప్రపంచంలోని సాయి భక్తులందరూ ప్రేమానందాలతో ఎంతో చక్కని వివిధ కార్యక్రమాలతో పోయిన కార్తీక సోమవారం నాడు జరుపుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా ప్రశాంతి నిలయంలో నవంబర్ 25 నుండి 27వ తేదీ వరకు 3 రోజులు శ్రీ సత్యసాయి సేవా సంస్థల 10వ అంతర్జాతీయ సదస్సు నిర్వహింపబడుతున్నది. ఈ కార్యక్రమం నిన్న ఉదయం 8:30 గంటలకు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలనతో స్వామివారి లవ్ ఈజ్ మై ఫామ్ అనే భజనతో ప్రారంభమైంది. ఈ ప్రపంచ సమ్మేళనంలో 80 దేశాల నుండి సుమారు 900కు పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. పోయిన గురువారం మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమంలో స్వామివారిచే అనుగ్రహింపబడిన ప్రతి 5 సంవత్సరాలకు జరుపుకునే ఈ అంతర్జాతీయ సదస్సుల యొక్క ప్రాముఖ్యత, వాటి యొక్క ప్రభావం మొదలైన విషయాలపై శ్రీ సత్యసాయి విద్యా సంస్థల రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్, శ్రోతలందరికీ సుపరిచితులు అయిన శ్రీ గంగాధర శాస్త్రి గారు అందించిన ప్రసంగంలోని మొదటి భాగాన్ని మనం విని ఉన్నాం. ఇందులో స్వామివారు బోధించిన అనేక విషయాలను కూడా వారు మనకు అందించారు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమంలో ఆ ప్రసంగంలోని మిగిలిన భాగాన్ని ఇప్పుడు మనం విందాం.
శాంతితో కూడినటువంటి యజ్ఞం చేయటం అంటే మానవుల యొక్క మనస్సులను మార్చటం. అందుకే స్వామి అన్నారంటే నేను ఈ అవతారంలో ఆయుధాలతో రాలేదు అన్నారు. నేను అసలు ఏ ఆయుధాలు తీసుకురాలేదు. శంఖం చక్రం కదా, ఇటువంటి ఆయుధాలు ఏమీ లేవు. ఇక్కడున్న ఆయుధాలు వేరన్నారు. ఆ ఆయుధాలు ఏమిటి? సత్యం, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ఇటువంటి ఆయుధాలన్నింటితో వచ్చాను. ఈ ఆయుధాలన్నీ ప్రపంచానికి అందిస్తాను. ప్రపంచంలో ఉన్న మానవాళి ఈ ఆయుధాలన్నింటినీ ఉపయోగించుకుని ప్రజలు ఒకళ్ళొకళ్ళు మార్చుకుని ప్రేమతత్వాన్ని అలవరుచుకొని వాళ్లు ఒకళ్ళకొకళ్ళు సహాయపడుతూ ఒక నూతన సంఘాన్ని నిర్మిస్తారు. ఒక నూతనమైనటువంటి మానవ సమాజాన్ని నిర్మిస్తారు అనే ఉద్దేశ్యంతో ఇది ఏర్పాటు చేయబడింది. అందుకని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ద్వారా దీన్ని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లిపోయారు. ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లడంతో ఏమైందంటే దేశాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ వాళ్లు తీసుకుని ఆ ఇన్స్ట్రక్షన్ మళ్లీ ఆ దేశాలకు వెళ్లి అక్కడ సేవా సమితులన్నింటినీ స్టార్ట్ చేసి అక్కడ భజనలు అనేటటువంటివి జరుగుతున్నాయి. ఈ రోజుని నాకు అప్పుడప్పుడు ఎవరైనా వచ్చి చెప్తూ ఉంటారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సత్యసాయి సేవా సమితి వారు చేసేటటువంటి కార్యక్రమాలను చూస్తే ఒక్కొక్కసారి మనమే సిగ్గుతో తల ఉంచుకోవాలనిపిస్తుంది అంటారు వారు. ఎందుకంటే అక్కడ వారికి ఉన్నటువంటి భక్తి, స్వామి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఎంత సీరియస్ గా ఫాలో అవుతారు వాళ్లు, వాళ్ళు ఏ రకంగా ఆర్గనైజ్ చేస్తారు, ఎంత డిసిప్లిన్డ్ గా ఉంటారు, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి బాల వికాస్కి తీసుకొస్తారు, ఎన్నో మైళ్ల దూరం నుంచి వాళ్ల పిల్లల్ని బాల వికాస్కి తీసుకెళ్లి బాల వికాస్ క్లాసెస్ అన్నింటిలోనూ చేర్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పి తర్ఫీ ఇప్పిస్తారు. అక్కడ ఉండి భిన్న దేశాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చక్కటి మార్గాల్లో ప్రవేశించి బాల వికాస్ కార్యక్రమాల ద్వారా లాభాన్ని పొందుతున్నారు, సీలింగ్ అండ్ డిజైర్స్ కార్యక్రమాల ద్వారా లాభాలు పొందుతున్నారు. మనం ఏ రకంగా ఉంటున్నాము అని మనం ప్రశ్నించుకోవాలి యాక్చువల్ గా. అంచేత ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో భక్తులందరూ ఒకచోట చేరటము, ప్రోగ్రాం తయారు చేసుకోవటము, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయటము, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే అక్కడ హెల్త్కి సంబంధించిన, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్ని దేశాల్లోనూ జరుగుతున్నాయి. ఎక్కడెక్కడైతే సమితులు స్టార్ట్ చేయబోయో అన్ని దేశాల్లోనూ కూడా ఇటువంటి అద్భుతమైనటువంటిది, అద్భుతమైన ఒక ఇంటర్నేషనల్ సొసైటీ అనేటటువంటిది ఏర్పాటు అవటానికి కలిగినటువంటి ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. దీనికి బేసిక్ గా ఇండియన్ ఫిలాసఫీని ఇచ్చారు స్వామి. ఇండియన్ ఫిలాసఫీలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ భావాలన్నింటినీ కూడా వీరందరికీ అందించి వీటి ద్వారా మాత్రమే జీవితాన్ని మనం సఫలం చేసుకోగలము అని వారందరికీ చెప్పడం చేత జరిగింది అది. అందుకే ఇన్క్రెడిబుల్ అవతారం ఇది. యాక్చువల్గా స్వామిని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కరోజు రెస్ట్ తీసుకోలేదు ఆయన. అవిశ్రాంతంగా ఉన్నన్ని రోజులు కూడా పని చేస్తూనే ఉన్నారు అసలు. అండ్ హీ డిక్లేర్డ్ ఏమన్నారంటే, నేను రెస్ట్ తీసుకుని మిమ్మల్ని రెస్ట్ తీసుకునే పని అన్నారు. అసలు ఎవడు రెస్ట్ తీసి పని చేస్తూనే ఉండాలి ఎప్పుడు కూడాను. పని చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మానసికంగా ఉల్లాసం కలుగుతూ ఉంటుంది యాక్చువల్ గాను. ఎప్పుడైతే మనం పని చేయమో అప్పుడు మనకు ఉండదు. అందుకే మా విద్యా విధానంలో కూడా పిల్లలకి ఎక్కడా కూడా అనవసరంగా టైము వేస్ట్ చేసేటువంటి అవకాశం లేకుండా స్కెడ్యూల్స్ అన్ని ప్రిపేర్ చేస్తారు. స్వామే చెప్పారు చాలాసార్లు, వాళ్లను ఎప్పుడు కూడా బిజీగా ఉంచాలి, ఎనర్జీ ఉంది వాళ్ళకి, వాళ్ళు చక్కగా పనిచేస్తారు, ఆ పని ద్వారా సంఘానికి ఎంతో మంచి జరుగుతుంది, అందుకని చెప్పి వాళ్ళని తర్ఫీదు చేయాలి అని. పైగా ఒక సెల్ఫ్ సఫిషియంట్ మెకానిజం అనే దాన్ని ఏర్పాటు చేయగలుగుతాం. సెల్ఫ్ సఫిషియంట్ గా ఉంటుంది మెకానిజం, వాళ్ళకు కావాల్సినవన్నీ వాళ్లే చేసుకుంటారు, వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చాకౌట్ చేయగలుగుతారు, ఆ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఉదాహరణకు ఇప్పుడు మా యూనివర్సిటీలో మా పిల్లల్ని కనుక మేము చూసామంటే, వాళ్ళు యూనివర్సిటీలో పాఠాలు చదువుకోవడమే కాకుండా హాస్టల్లో ప్లంబింగ్ వర్క్ అని కానీ, ఎలక్ట్రికల్ వర్క్ అని కానీ, అది కానీ డిజైనింగ్ కానీ, కాస్ట్యూమ్స్ అని కానీ, డ్రామాలని కానీ, స్క్రిప్ట్ రైటింగ్ కానీ, స్పోర్ట్స్ మీట్ అప్పుడు కానీ, ట్రైనింగ్లు కానీ, ఏదైనప్పటికీ కూడా వాళ్ళు చేయలేనటువంటి పని అంటూ ఏది ఉండదు అన్నటువంటి స్థితిలో వాళ్ళని ఉంచుతారు. అదే రకంగా సిక్ బాయ్స్ అన్ని చూసుకోవటం, వాళ్ళకి మెడికల్ అటెన్షన్ ఇవ్వటం, వాళ్ళకి కుకింగ్ చేయటము, ఏదైనా చేయగలుగుతారు. అంటే మనం సమాజంలో మానవులను కనుక ఒక రకంగా వాళ్ళని ట్రైనింగ్ ఇస్తే వారు ఆ మార్గంలో ప్రవేశించి ఒక ఉన్నతమైన సమాజాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. అంతర్జాత ప్రపంచం అంతా కూడా మనం ఇది చేయగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే స్వామివారు చెప్పినటువంటిది ఏదైతే డిక్టం ఉందో ఆ డిక్టం మనం ఇంప్లిమెంట్ చేయగలిగిన వాళ్ళు అవుతాం. పరోపకారార్థం ఇదం శరీరం అన్నటువంటిది చేయగలుగుతాం మనం. శరీరం నీకు ఎందుకు ఇవ్వబడింది అంటే, నువ్వు ఈ శరీరాన్ని పరులకు ఉపకరించడంలో దాన్ని స్పెండ్ చేయాలి అని ఇవ్వబడింది. అది మనకి ఇవ్వబడిన ఎనర్జీలన్నీ కూడా మనం మానవ కళ్యాణం కోసం, ఒక నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం చేయాలి. అంతేకాని స్వార్థపరత్వంతో ఉండకూడదు. దీనికి ఎన్నైనా ఎగ్జాంపుల్స్ చెప్పేవారు స్వామి. స్వామి ఇప్పుడు నాలెడ్జ్ ఉండొచ్చుగాక, నాలెడ్జ్ ఉండి ప్రయోజనం ఏమిటి, దాన్ని సక్రమమైన మార్గంలో మనం ఉపయోగించుకోలేనప్పుడు. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, నాలెడ్జ్ లేక కాదు, ధనం లేక కాదు, వ్యక్తులు లేక కాదు, ఇవన్నీ ఉన్నాయి ప్రపంచంలో. కానీ జరుగుతున్నది ఏంటి అంటే, స్వార్థపరత్వంతో మానవులు ఉండటం చేత ఏది సాధించాలో అది సాధించలేకపోతున్నారు. అందుకే స్వార్థం లేకుండా పరార్థం కోసం, పరుల యొక్క మంచి కోసం మీరు చేయగలరా? స్వామి ఎగ్జాంపుల్ చెప్తూ ఉండేవారు. ఉదాహరణకి రామాయణంలోంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు, శ్రీరామచంద్రులు వారికి ఎన్ని విద్యలు తెలుసో, ఎన్ని రకాలైనటువంటి స్కిల్స్ అయితే ఆయనకు ఉన్నాయో, ఎన్ని రకములైనటువంటి అస్త్రశస్త్రములను వారు పొందారో, అన్ని అస్త్రశస్త్రాలు, అన్ని స్కిల్స్, అంత నాలెడ్జీ, అంతకంటే ఎక్కువగా రావణాసురులు వారు పొందారు యాక్చువల్గా చెప్పాలి అంటే. కానీ ఏమైంది, శ్రీరామచంద్రులు వారు ఏది చేసినప్పటికీ కూడా, భగవాన్ బాబా వారు కూడా అదే చేశారు, ఏది చేసినప్పటికీ కూడా ఇది ధర్మమా, ఇది మంచా, ఇది కాదా, ఏది సత్యమా కాదా అని ఆలోచించి ఆ మార్గంలో ప్రవేశించటం కోసం వారికి ఉన్న సర్వశక్తులు ఉపయోగించేవారు మంచి మార్గంలో ప్రవేశించటం కోసం. వేరే ఇప్పుడు రావణుని చూస్తే వారికి అవన్నీ తెలుసు, కానీ ఆయన ఏం చేసేవారంటే ప్రతిదీ తన స్వార్థం కోసం ఉపయోగించుకునేవారు, నా మంచి కోసం, తన మంచి కోసం ఉపయోగించుకునేవారు. ఉన్నది సేమ్ జ్ఞానం, కానీ ఉపయోగించుకునేటువంటి రీతిని గనక మనం చూస్తే వారేం చేసేవారంటే తన కోసం ఉపయోగించి ప్రతీదీ తన స్వార్థం కోసం ఇంటర్ప్రెట్ చేసుకోవటం, జ్ఞానాన్నంతని నా మంచి కోసం ఇంటర్ప్రెట్ చేసుకుని దాన్ని నా స్వార్థం కోసం ఉపయోగించుకోవటం, అది జరుగుతోంది ప్రపంచంలో. అందుచేత ఏమవుతోందంటే ప్రపంచానికి చాలా నష్టం కలుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భగవాన్ బాబా గారు వచ్చి వారి జీవితాన్ని వారు సాక్రిఫైస్ చేశారు. నిజంగా చెప్పాలి అంటే స్వామి ఏ రోజుని కూడా ఏది తన కోసం ఉపయోగించి అన్ని ఇవ్వడమే. స్వామి చాలాసార్లు డిక్లేర్ చేశారు, ఈ చెయ్యి ఇచ్చే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదన్నారు. నేను ఎప్పుడు ఇవ్వటమే 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 ప్రపంచానికి ఇచ్చే ఇచ్చే ఇంకా ఇచ్చే అనేవారు. నిజంగా కూడా అటువంటి జీవితాన్ని గడిపారు. మొత్తం జీవితం అంతా కూడా ప్రపంచం యొక్క అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంతని సాక్రిఫైస్ చేసి ఒక ఆదర్శాన్ని ప్రపంచానికి అందించారు. పరమాత్ముడు కాబట్టి అదంతా మనకందరికీ చెబుతూ ఇంకోటి చెప్పారు, నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా ఇవన్నీ అన్నారు. ఎందుకు చేస్తున్నానంటే ఈ రకంగా మీరు కూడా అలవరుచుకుంటారని చెప్పి చేస్తున్నాననేవారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచిస్తూ ఉండేవారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ వరల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉండేది. ఉదాహరణకి 60th బర్త్డే టైం అప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. జరుగుతున్నప్పుడు సాధారణంగా స్వామివారు ప్రతి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ టైం అప్పుడు కొద్ది రోజుల పాటు మొత్తం వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులందరికీ కూడా ఉచితంగా ఆహారాన్ని అందించడం జరుగుతుంది. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కానీ, వాళ్ళ కాఫీ టీ అని కానీ, లంచ్ కానీ, మధ్యాహ్నం స్నాక్స్ అని కానీ, రాత్రి డిన్నర్ అని కానీ, ఒక 15 రోజుల పాటు ఎన్ని లక్షల మంది వచ్చినప్పటికీ కూడా ఊరికే అసలు ఏమీ ఖర్చు లేని వెళ్లటం, ఊరికే ఎక్కడ కావాలంటే వాళ్ళు ఎన్నో కౌంటర్లు పెట్టించేవారు, ఎన్నెన్నో కౌంటర్లు పెట్టేవారు. స్వామి ఎందుకు స్వామి ఇన్ని కౌంటర్లు అంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడెక్కడో ఎలా తిరుగుతారు, వాళ్ళకి దగ్గరలో ఆహారం అందుబాటులో ఉండాలి, అందుకని చెప్పి వాళ్ళందరూ కష్టపడకుండా వెళ్లి హాయిగా భోజనం చేయాలి అనే పద్ధతిలో ఉండేది. ఇదే కాన్సెప్ట్ని వాటర్ ప్రాజెక్ట్ కాన్సెప్ట్లో కూడా ఒకసారి స్వామివారు విశదీకరించారు ఇంజనీర్లకి. ఒకసారి స్వామి ఇంజనీర్లతో మాట్లాడుతూ అన్నారు, మనం ఇప్పుడు మంచినీళ్ళు ఇస్తున్నాం కదా, మరి ప్రతి ఊళ్ళోనూ మీరు మంచినీళ్ళ ట్యాంక్ కడతారు కదా విలేజ్ మధ్యలోనూ, అక్కడ వాళ్ళందరూ వాటర్ పట్టుకెళ్ళడానికి ఏ రకమైన ఏర్పాటు చేస్తున్నారని అడిగారు. అడిగితే వారు అన్నారు, ఏముంది స్వామి ఒక పెద్ద పైప్ పెడతాము, ఒక ట్యాప్ పెడతాము, అక్కడ విలేజ్ నుంచి అందరూ ఆడవాళ్ళందరూ వస్తారు, వాళ్ళు మంచినీళ్ళు తీసుకెళ్తారు, క్యూలో నుంచి ఉంటారు, ఒక్కొక్కళ్ళే నీళ్లు తీసుకుని వెళ్లిపోతారు అన్నారు. అంటే స్వామి అన్నారు, మరి రాయలసీమ కదా ఇది, అక్కడ చాలా ఎండగా ఉంటుంది, చాలా కాలుతూ ఉంటుంది బాగాను, అంత ఎండలో వీళ్ళందరూ వచ్చి అక్కడ ఎండలో అంతసేపు నుంచుంటే వాళ్ళందరికీ కూడా శ్వాస వస్తుంది కదా, పాపం ఎంతో మంది వస్తారు కదా నీళ్లు తీసుకెళ్ళటానికి, అందుచేత ఒక ట్యాప్ పెట్టడం కంటే మీరు నాలుగు పక్కల 4 ట్యాపులు పెడితే గబగబా మంచినీళ్ళు పట్టుకుని అంతసేపు ఎండలో నుంచో ఒక్కర్లేకుండా వెళ్ళిపోతారు కదా వాళ్ళకి, దానివల్ల వాళ్ళకి సౌకర్యం ఎక్కువగా ఉంటుంది కదా. అంటే ఆ ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు, స్వామి ఇక్కడుండి వాళ్ళు ఎండలో ఉంటారు, వాళ్ళు ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు, వాళ్ళకి మంచినీళ్ళు త్వరగా అందుబాటులో ఉండాలి, అవి తీసుకుని వాళ్ళు త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నారు అంటే అసలు పరమాత్ముడు కాబట్టి అలా మనం అలా ఆలోచించగలమా, మనం అలా ఆలోచించలేం అసలు. అదేవిధంగాను ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు కూడా ప్రజలందరికీ దగ్గు అందుబాటులో ఉండాలి, వాళ్ళందరికీ ఆహారం త్వరగా అందాలి, వాళ్ళు భోజనించాలి, ఎక్కువ కష్టపడకూడదు వాళ్ళందరూ అన్నటువంటి ఉద్దేశంలో ఉండాలి. ఈ రకంగా భక్తులందరూ వచ్చి వాళ్ళందరికీ ఉచితంగా అన్నదానం చేస్తూ ఉండడం, భోజనం పెట్టడం, ఈవెన్ అదర్వైజ్ కూడా మిగతా రోజుల్లో కూడా ఇప్పుడు సాధారణంగా క్యాంటీన్లో ఎప్పుడు కూడా చాలా సబ్సిడైజ్డ్ రేట్స్లో వాళ్ళకి టిఫిన్ అంతా కూడా అందుబాటులో ఉండాలి అనేటటువంటి రకంగానే ఉండేది ఎప్పుడు. ఎప్పుడు భక్తులు కష్టపడకూడదు అన్నటువంటి వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి అని. ఆ సరి 60th బర్త్డే టైం అప్పుడు ఏం చేశారంటే భోజనాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు అందరికీను. విలేజ్ లో ఉన్నటువంటి వారు, బయట నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఆశ్రమంలో కంటా చాలా దూరం నడిచి రావాలి, ఇక్కడ క్రౌడ్ ఎక్కువైపోతుంది, అందుకని వారికి వేరే ఒక కేంద్రం ఏర్పాటు చేసి అక్కడి నుంచి వారికి ఆహారం అందేలా చేయాలి అని పాత మందిరంలో ఒక సెంటర్ పెడితే బాగుంటుంది అని నిర్ణయించారు. నిర్ణయించినప్పుడు ఆ పాత మందిరంలో మొత్తం అన్ని ఏర్పాటు చేశారు. వంట వాళ్ళని పెట్టించారు, వండడానికి ఆహారము, వితరణ చేయడానికి మొత్తం స్టాక్స్ అన్ని కూడా ఇప్పించారు. స్వామివారు మేము అక్కడ ఉన్నాం, ఆ వంటలన్నీ అయ్యాయి. ఆ తర్వాత ప్రథమంగా మొట్టమొదటి రోజుని ఎంతో బిజీగా ఉన్నారు స్వామి. ఎందుచేతంటే ప్రపంచంలో నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు వచ్చారు, పెద్ద పెద్ద విఐపీలందరూ వచ్చారు, వాళ్ళందరితో మాట్లాడుతున్నారు, ఎన్నెన్నో కార్యక్రమాలు ఫైనలైజ్ చేస్తున్నారు, మీటింగులున్నాయి, పూర్ణచంద్ర ఆడిటోరియంలో మీటింగులున్నాయి, డిస్కషన్స్, కాన్ఫరెన్స్లు అన్నీ జరుగుతున్నాయి. ఏమేం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అన్నీ చూస్తున్నారు స్వామి. అన్నీ చూస్తున్నటువంటి తరుణంలో కూడా 10 గంటలకు సరిగ్గా ఇక్కడ హారత అయిపోయిన తర్వాత ఆహార వితరణ మొదలవ్వాలి అని నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉండగా గబగబా చిరంజీవిరావు గారు వచ్చారు. చిరంజీవిరావు గారు పాత మందిరం దగ్గరికి వచ్చి, అయ్యిందండి అంతా రెడీగా ఉందా అన్నారు. అంటే మేమన్నా అయ్యిందండి అంతా రెడీగా ఉందండి, ఇక మొదలు పెడతారండి ఆహార వితరణ అంతాను, స్వామివారు ఫ్రీగా భోజనం అంతా ఏర్పాటు చేస్తున్నారు, వీళ్ళందరూ వచ్చి ప్రసాదం తీసుకుంటారు అని అంటుంటే ఆయన అన్నారు, నేను ఒకసారి అది ఆ ఆహారం రుచి చూడాలన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఈయన రుచి చూడడం ఏంటి ఆహారాన్ని అని. పెద్ద పెద్ద వెసల్స్ అవి, దానిలోంచి కొంచెం తీసి చేతిలో వేయమన్నారు. అప్పుడు సాంబార్ రైస్ కొంచెం తీసి ఆయన చేతిలో వేశాం. ఆయన దాని చేతిలో ఉంటే రుచి చూశానన్నారు, లేదండి ఇలా కాదు, దీనిలో ఇంకొంచెం కారం ఎక్కువ వేయాలి అన్నారు. ఎందుకండి అంటే అంతకు ముందే భజన అయిన తర్వాత హారత అయిపోయిన తర్వాత స్వామి చిరంజీవిరావు గారిని పిలిచి చెప్పారట, ఆ విలేజ్లో మనం ఒక కేంద్రం పెట్టాం కదా, విలేజర్స్ అందరూ కూడా కొంచెం కారం ఎక్కువ తింటారు, అందుకని చెప్పి దానిలో కారంగా ఉందో లేదో చూసి, లేకపోతే దానిలో ఇంకొంచెం కారం కలిపి వారందరికీ ఆహార వితరణ జరిగేటటువంటి ఏర్పాటు చేసిరా, వచ్చి నాకు చెప్పు అన్నారట. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే, లక్షలాది మంది ప్రజలు వచ్చేసి దర్శనాలు జరుగుతున్నాయి, భజనలు జరుగుతున్నాయి, ఊరేగింపులు జరుగుతున్నాయి, రథోత్సవాలు జరుగుతున్నాయి, ఇంకో పక్కన కాన్ఫరెన్సులు జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అందరూ వచ్చి ఉన్నారు, వారందరినీ చూస్తున్నారు, వారందరికీ కావాల్సిన బ్యాడ్జీలు, పుస్తకాలు అన్నీ పంచిపెడుతూ స్వామి ఆ విలేజ్లో ఉన్న ఆహార కేంద్రంలో సాంబార్ రైస్ వేడిగా కారంగా ఉందో లేదో చూసి కొంచెం కారం తగిలించి, ఎందుకంటే విలేజర్స్ కొంచెం కారం ఎక్కువ తింటారు, మన లోపల వాళ్ళు కారం తక్కువ తింటారు, చూసి వచ్చి నాకు చెప్పు అని అన్నారు. అంటే దీనికంటే గొప్పగా మనం బహుశా సహస్రాక్ష సహస్రపాత్ అన్నదాన్ని నిర్వచించలేం. నా ఉద్దేశంలో భగవంతుడు సహస్రాక్ష సహస్రపాత్ అంటే ఇదే. ఎందుకంటే 1000 చేతులతో 1000 కాళ్లతో మొత్తం అన్నింటితోటి కూడా మొత్తం సర్వాన్ని సృష్టినంతని సమర్థవంతంగా నడిపించేటటువంటి పరమాత్ముడు అంటే ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా అందరితోటి ఉంటారన్నమాట, అందరితోటి ఉండి అందరికీ కావలసినటువంటివన్నీ చేయాలి అని. అదే రకంగా పుట్టపుడుతులో ఉన్నప్పటికీ కూడా ప్రపంచం అంతా ఉంటారన్నమాట, ప్రపంచం అంతా ఉండి ప్రపంచంలో ఎవరు ముళయ ఎవరెవరికి ఏమేమి కావాలి అన్నటువంటి దాన్ని అంతని కూడా నిర్వర్తిస్తారు. ఆ రోజున ఆయన చూసి దానిలో కొంచెం కారం తక్కువైందని ఇంకొంచెం కారం కల్పించి అది కారంగా ఉందో లేదో చూసి ఈ మాత్రం కారం ఉంటే విలేజర్స్కి సరిపోతుంది అని చెప్పి ఆయన వెళ్లిన తరువాత మేము ఆహార వితరణ చేయడం జరిగింది. ఆ సందర్భంలో నాకు ఒక ముఖ్యమైన విషయం గుర్తుకొచ్చింది. అదేమిటంటే రామాయణంలో కూడా అశ్వమేధయాగం మొదలు పెట్టాలి అని అనుకోండి, దశరథులు వారు ఏం చేస్తారంటే అందరినీ పిలిచి వారందరితో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ వాళ్లతో అంటారు, చూడండి పౌరులు వస్తారు, జానపదులు వస్తారు, పౌరులు జానపదులు కూడా వస్తారు, మనం ఆహార వితరణ చేస్తున్నాం కదా, మరి వాళ్ళందరికీ నివాస యోగ్యంగా ఉండే మీరు అవకాశాలు కలిగించాలి, వారికి భోజనాలు పెట్టడం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. ఎందుకంటే పౌరులు ఒక రకంగా తింటారు, జానపదులు ఇంకొక రకంగా తింటారు, వారికి ఏం కావాలో అది చూడాలి, వీరికి ఏం కావాలో అది చూడాలంటారు. ఎంత ఆశ్చర్యం వేసిందంటే రామాయణంలో ఎప్పుడో వాల్మీకి మహర్షి వారు ఆ రకంగా వ్రాయటం జరిగితే దాన్ని ప్రత్యక్షంగా మనకి ఇక్కడ స్వామివారు చూపించారన్నమాట ఒక మాటలోను. ఇలా ఉంటారు వీళ్ళు, విలేజర్స్ కొంచెం కారం తింటారు, వీళ్ళలా తింటారు అని చెప్పి. అది స్వామి మనకి మానవులలో ముఖ్యంగా ఎవరెవరికి ఏమేమి కావాలి అనే దాన్ని గుర్తించి ఆ రకంగా వర్తించాలి అని మనకి చెప్తున్నారన్నమాట. మనం అందరితోటి సమానంగా ఉండకూడదు. కొందరు తెలివైన వారు ఉంటారు, కొందరు తెలియలేని వాళ్ళు ఉంటారు, కొందరు స్వార్థపరులు ఉంటారు, కొందరు స్వార్థం లేని వాళ్ళు ఉంటారు. అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ ఎవరెవరికి ఏమేం కావాలి, ఏ రకంగా జీవితాన్ని మనం గడపాలి అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా ప్రపంచానికి అంతకీ అందించి మంచివాళ్ళందరూ కూడా దగ్గరగా వచ్చి ఎవరెవరికి ఏ రకంగా సేవలు అందించాలి, ప్రపంచాన్ని ఒక అద్భుతమైనటువంటి స్థలంగా ఎలా మార్చాలి అన్నటువంటి దానికోసం మనకి ఇవన్నీ ఏర్పాటు చేశారు. అలాగే స్వామి చాలా ముఖ్యంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ఏం చేస్తారంటే అనేకమైన స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ స్టడీ సర్కిల్స్ గ్రూప్ డిస్కషన్స్, ఈ స్టడీ సర్కిల్స్ అండ్ గ్రూప్ డిస్కషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఎందుచేతంటే గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు ఒక టాపిక్ ఏదో మనం చెప్తాం, ఆ టాపిక్ మీద పెద్ద గ్రూప్ డిస్కషన్స్ చాలా మంది వస్తారు. యాక్చువల్ గా మనం ఏమంటాం అంటే 10 brains ఆర్ మచ్ బెటర్ దెన్ 1 brain అంటాం. 10 మంది కూర్చుని ఆలోచిస్తే 10 ఆలోచనలు వస్తాయి, ఆ 10 ఆలోచనల మూలాన్ని ఎంతో మందికి మంచి జరుగుతుంది అని. మాకు ఈ స్టడీ సర్కిల్స్ అన్ని జరుగుతూ ఉండేవి, మేము కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. పుట్టపర్తుల స్వామి 1979లోనే మా టీచర్స్ కొన్ని స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కసారి మా యూనివర్సిటీలో నెలకు ఒకసారి స్టడీ సర్కిల్ జరుగుతుంది. విద్యార్థులందరినీ పెట్టుకుని టీచర్లందరూ కలిసి ఒక స్టడీ సర్కిల్ నిర్వహిస్తారు, ఒక టాపిక్ ఇస్తారు, లేకపోతే స్వామివారి ఒక ఉపన్యాసం ఇచ్చి దాన్ని డిస్కస్ చేసి దానిలో. అలాగే అంతర్జాతీయ సదస్సులలో కూడా ఈ రకమైన స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తారు, గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేస్తారు. ఒకనొక రోజుని స్టడీ సర్కిల్ జరుగుతోంది. అప్పుడు ఒకసారి ఆ స్టడీ సర్కిల్లను చాలా ముఖ్యమైన ఎల్ డ్రకర్ అని చెప్పి ఒక ఆయన ఉండేవారు, ఆయన స్వామికి చాలా క్లోజ్ గా ఉండేవారు. ఆ ఎల్ డ్రకర్ గారు మాతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూనూ ఒక చిన్న ప్రశ్న వేయటం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, డూ యూ థింక్ దట్ స్వామి కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అని అడిగారు. స్వామివారు ప్రతిదీ చేయగలరు, ఏదైనప్పటికీ కూడా చేయగలరని నువ్వు విశ్వసిస్తున్నావా అని ఒక ప్రశ్న వేశారు. అందరూ ఒక స్టడీ సర్కిల్లో కూర్చున్నాం, మేమందరం టీచర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు పెద్ద డైలమా అనమాట, నిజంగా మనం స్వామి అన్నీ చేయగలరు, ఏదైనా చేయగలరని నువ్వు పరిపూర్ణంగా విశ్వసిస్తున్నావంటే మనం ఎలా చెప్తాం? మన మనస్సులో ఏమో ఏముందో మనకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఏమైందంటే కొంతమంది ఎస్ చేయగలరు అన్నారు అందరూ ఆల్మోస్ట్. కానీ ఒక ఆయన ఏమన్నారంటే చాలా సర్ప్రైజింగ్గా, లేదండి నేను స్వామివారు అన్నీ చేయగలరు అని, దేర్ ఈజ్ సంథింగ్ విచ్ స్వామి కెనాట్ డూ అన్నారు. అనేసరికి ఆయన ఎవరంటే డాక్టర్ ఫణిబండ గారని, బొంబే నుంచి వచ్చేవారు. ఆయన చాలా గొప్ప భక్తులు, స్వామి అంటే ఎంత భక్తి వారికి. ఆయన చాలా అకాంప్లిష్డ్ డాక్టర్ ఫ్రమ్ బొంబే, అండ్ రెగ్యులర్గా స్వామి దగ్గరికి వచ్చేవారు. దేర్ ఈజ్ సంథింగ్ విచ్ స్వామి కెనాట్ డూ, స్వామివారు చేయలేనిది ఏదో ఉంది ఒకటి అని. మేమందరం ఆశ్చర్యపోయాం, మీరు ఎవరైనా చెప్పగలరా ఆయన ఏం చేయలేరు అన్నారు. అంటే సాహసించలేకపోయాం మేము. ఎలా అంటాం, ఏం చేయలేరు స్వామి, స్వామి చేయలేనిది ఏముంది? ఎందుకంటే స్వామి మాకు తెలిసిన లెక్క ప్రకారంగా మరణించిన వారికి కూడా జీవితాన్ని ఇచ్చారు, మీకు తెలిసే ఉంటుంది. యాక్చువల్గా ఒకనొక రోజున పూర్ణచంద్ర సభా మండపంలో స్వామివారు ఉపన్యసిస్తుండగాను ఉపన్యాసం మొదలు పెట్టారు, ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు అయిందంటే. ఆ రోజుల్లో కల్లల్ బోస్ గారిని ఒక ఆయన ఉండేవారు, స్వామి భక్తులు చాలా గొప్పవారు, చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉండి వచ్చారు, స్వామి సేవలో ఉండేవారు. మా యూనివర్సిటీ బిల్డింగ్ వారే కట్టించారు. ఆయన స్వామి అంటే చాలా భక్తి ఆయనకి, స్వామివారికి వారంటే చాలా ప్రేమ. ఆయన ఉన్నట్టుండి ఆ డీలో కూర్చుని ఉన్నారు. పూర్ణచంద్ర సభలో డీ ఉంటుంది, అలా విఐపీలు కూర్చుని ఉంటారు. అక్కడ సడన్ గా పెద్ద కమోషన్ మొదలైంది. కమోషన్ మొదలయ్యేసరికి ఏమిటి, ఏమైంది అని మేమందరం ఆశ్చర్యపోతున్నాం. స్వామి ఉపన్యాసం మొదలైంది, అబ్సల్యూట్ సైలెంట్ గా ఉంది. అటుండి కమోషన్ గడుక మొదలయ్యేసరికి ఏమైంది అని చూస్తుంటే సడన్ గా కర్నల్ బోస్ గారు మరణించారన్నారు. ఆ డీలో కూర్చుని ఆయన ఈ దేవుడు ఈయన మరణించడం ఏంటి అని హఠాత్తుగా స్వామి ఆపేశారు, ఉపన్యాసం ఆపేసి గౌరవ డీలోకి వచ్చారు. డీలోకి వచ్చి కల్నల్ బోస్ అక్కడ ఉంటే ఆయన్ని దవడ మీద కొట్టారులాగా గట్టిగా, రెండు లెంపకాయలు కొట్టి, ఏ బోస్ అర్జున్ లే పైకి లే అన్నారు. అనేసరికి ఆశ్చర్యపోయారు అందరూ, మొత్తం ప్రపంచమంతా కూర్చుంది ఆ సభా మండపంలోనే. గబుక్కుని ఆయన తల ఊపి కట్టుసారి ఏదో నిద్ర మత్తులోకి వెళ్లిన వాడిలే బయటికి లేచారు. గబుక్కుని లేచేసరికి, నీతో చాలా పని ఉంది నువ్వు ఉండు అన్నారు. అనేసరికి అందరు ఆల్రెడీ హీ వాజ్ డిక్లేర్డ్ డెడ్ బై డాక్టర్, అటువంటి వారు లేచుకుని నీతో పని ఉంది ఉండు అనేసరికి అందరికీ ఆశ్చర్యం. మామూలుగా వెళ్ళిపోయారు స్వామి, మామూలుగా స్టేజ్ మీద వెళ్ళిపోయి తన ఉపన్యాసాన్ని కంటిన్యూ చేసేశారు. ఇటువంటివి మేము ప్రత్యక్షంగా ఎన్నోసార్లు చూడటం జరిగింది, అంతకుముందు రికార్డెడ్ గా ఉన్నాయి. ఎంతో మంది స్వామి పారణ పోయిన వెనక్కి తీసుకురావడం, అటువంటి పనులు చేసినటువంటి స్వామి, దేర్ ఈజ్ సంథింగ్ విత్ స్వామి కెనాట్ డూ అంటే ఎలాగా? మేము ఆశ్చర్యపోయాం, లేదండి మేము ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ స్వామి కెనాట్ డూ అని. అంటే ఫణిబండ గారు చాలా చక్కటి విషయం ఒకటి చెప్పారు ఆ రోజుని. 25 సంవత్సరములంతా అయింది ఈ విషయం నేను విని, కానీ ఇట్స్ ఎంకరేజింగ్ టు మీ, నాకు చాలా ఎంకరేజింగ్, అది గుర్తు చేసుకున్నప్పుడు ఆయన అన్నారు, కమ్ వాట్ మే హీ కెనాట్ లీవ్ యూ అన్నారు. ఏది జరిగినప్పుడు కూడా ఒక పని వారు చేయలేరు, ఏంటో తెలిసా నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్లలేరు అన్నారు. ఎందుకంటే ఆయన నీ హృదయవాసి అయి ఉంటారు ఎప్పుడూ కూడా. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే స్వామి విడిచిపెట్టి వెళ్లిపోయారు అనుకుంటున్నాం. ఎలా వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు? హీఈస్ విత్ యూ, చెప్పారు కదా స్వామి నేను ఎప్పుడు నీతోటే ఉంటాను, నీ జంటగా ఉంటాను వెంటగా. షిరిడీ అవతారంలో కూడా చెప్పారు నేను మీతోటే ఉంటాను అన్నారు. అంచేత అన్ని ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి అవతారాల వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఏమన్నారంటే నేను నీతో కూడా ఉండి నడిపిస్తాను, నువ్వు అనుకోకు నేను వెళ్ళిపోయాను అనుకో, ఎక్కడికి వెళ్ళాను నేను అన్నారు. స్వామి ఇప్పుడు ప్రపంచం అంతా ఆవరించి ఉన్నటువంటి శక్తిగా ఉన్నారు, అప్పట్లో ఫిజికల్. అందుకే స్వామి ఏమైనా క్లియర్ గా మాతో చెప్పేవారు, డోంట్ లిమిట్ మీ టు దిస్ బాడీ అనేవారు, నన్ను ఈ బాడీకి లిమిట్ చేయొద్దు మీరు ఐఎమ్ నాట్ దిస్ బాడీ అనేవారు స్వామి. మనం ఏం చేసామంటే ఆయన చెప్పినప్పటికీ కూడా వినకుండా బాడీనే, హ్యాంకర్ ఆఫ్టర్ ది బాడీ అనమాట. మనకి పర్సనల్ గా స్వామి అని ఎదురుకుండా నుంచుంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అదెలా సాధ్యం? దీనికి ఉపమానం స్వామి చెప్పారు. స్వామి ఏమన్నారంటే, ఒకసారి ఇప్పుడు నీ కంటికి కనిపించాను కాబట్టి నేను ఉన్నాను అంటున్నావు, కనపట్టలేదు కాబట్టి లేదు అంటున్నావు, అంతే కదా అన్నారు. అవును స్వామి. అయితే మరి కంటికి కనపడనివి చాలా ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయని నమ్ముతున్నావు అన్నారు. అదేమిటి స్వామి అంటే, భూమి గుండ్రంగా తిరుగుతోంది కదా, మరి నువ్వు చూస్తున్నావా, నీకు కనిపిస్తుందా గుండ్రంగా తిరగడం? భూమి కనిపించట్లేదే, లేదని చెప్పగలవా? నీకు వాయువు ఏం కనిపించట్లేదే, వాయువు నీ కళ్ళకు కనిపించట్లేదు కదా. ఒక గులాబీ, ఒక జాస్మిన్ ఫ్లవర్ ఉంది, దానిలోంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, ఆ ఫ్రేగ్రెన్స్ నీకేం కళ్ళకు కనిపించట్లేదే, అది లేదని చెప్పగలవా? నీకు కంటికి కనిపించినటువంటివి కొన్ని కోటాను కోట్ల వస్తువులు ఉన్నాయి, కొన్ని కోటాను కోట్ల థింగ్స్ ప్రపంచంలో ఉన్నాయి. అంత మాత్రం చేత అవి లేవు అనటానికి నీకు ఆధారం లేదు. అందుచేత వారు శరీరంతో లేరు అన్నంత మాత్రం చేత లేరు అని అనటానికి సాధ్యం కాదు. ఇది వారే నడిపిస్తారు. అసలు ఈ సంఘాతాన్నంతని ప్రపంచాన్నంతని నడిపించేటటువంటి శక్తి ఏది? స్వామి అన్నారు చాలాసార్లు, ఆయన నీ దగ్గర ఒక దీపం ఉంది, ఒత్తి ఉంది, దానిలో నీవు ఉంది, అన్నీ ఉన్నాయి, దాన్ని వెలిగించేవాడు ఒకడు ఉండాలి కదా వెలగాలంటే. నీ దగ్గర కంచంలో ఆహారం ఉంటుంది, ఆ ఆహారం కలిపి తినడానికి మళ్ళీ నువ్వు నోట్లో పెట్టుకోవాలి కదా తినాలి అంటే. ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి, ఏదో ఒకటి జరగాలి అటువంటిది. అందుకని చెప్పి స్వామి ఏమనేవారంటే, నేను ఈ శరీరాన్ని మాత్రమే కాదు, అది మీరు విశ్వసించండి, నేను ఎప్పుడు కావాలంటప్పుడు ఈ శరీరం విడిచిపెట్టేస్తాననేవారు. చాలాసార్లు చెప్పారు పబ్లిక్ డిస్కోర్సెస్ లో, నేను వదిలేస్తాను శరీరాన్ని, కానీ జీవితం ఉన్నంతకాలము కూడా నేను ఈ శరీరాన్ని అంతని కూడా మానవ సేవ యందు వినియోగిస్తాను అని. ఆ రకంగానే ప్రతి క్షణము ఆహార నిశలు కూడా కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారో చెప్పలేం మనం. పైగా స్వామివారు మాట్లాడనటువంటి విషయం అంటూ ఏదో, మీరు ఆలోచించండి, సాంఘికం కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సాంస్కృతికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, ఈ టాపిక్ మీద మాట్లాడారు, ఈ టాపిక్ మీద మాట్లాడలేదు అని అనటం సాధ్యం కాదు. అన్ని విషయాల నుండి ఉపన్యాసాలు ఇచ్చారు స్వామి, అన్ని రంగాలలోనూ మాట్లాడారు. ఎంత జ్ఞానాన్ని ఇచ్చారంటే, అసలు మనం బహుశా రికార్డు చేస్తూ వెళ్తే మన జన్మ సరిపోదు అంత కంప్లీట్ చేయడానికి, అంత నాలెడ్జ్ని మనకి ఇచ్చారు స్వామి. బోధ అనేటువంటిది ఎంత బోధ చేశారో స్వామి. ఈ బోధనంతని కూడా ప్రపంచ వ్యాప్తం చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి అంతర్జాతీయ సదస్సులు, ఈ బోధంతా తీసుకెళ్లాలి, ఈ నాలెడ్జ్ అంతని ప్రపంచానికి అంతకీ అందించాలి. అందుకని చెప్పి ఈ స్టడీ సర్కిల్స్, ఈ గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఇక కల్చరల్ ప్రోగ్రామ్స్ వరకు వస్తే, స్వామివారి ఆశ్రమంలో రోజు ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేవారు స్వామి. ఆ ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్ కూడా వాల్యూ ఓరియంటెడ్ అయి ఉండాలి కంపల్సరీగా. ఎటువంటిది పడితే అటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ ఉండడానికి వీల్లేదు, అది ఆధ్యాత్మికతతో కూడినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ అయి ఉండాలి. ఎందుచేతంటే మానవుడు బేసిక్ గా ఆధ్యాత్మిక మార్గంలోనే నడవాలి, అప్పుడే వాడి యొక్క జీవితం సార్థకత చెందుతుంది అని. అందుకని మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేయటం కోసం స్వామి ఆధ్యాత్మిక కార్యక్రమం. ఫారినర్స్ వస్తారు, ఎంతో మంది అన్ని దేశాల నుంచి వచ్చిన కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎన్నో ప్రజెంట్ చేసేవారు స్వామి ముందు. అవన్నీ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటివే. వాళ్ళు పిల్లలందరూ అలా తర్ఫీదు చేస్తారు. ఇప్పుడు కూడా అంతర్జాతీయంగా స్వామివారి ఈ బాల వికాస్ ప్రోగ్రాంలు అన్నింటిలోనూ కూడా ప్రపంచంలో అక్కడ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ లోనే ట్రైనింగ్ ఇస్తారు పిల్లలందరికీ. స్తోత్రాలు నేర్పుతారు, అనేక రకాలైన కార్యక్రమాలు చేయిస్తారు, డ్రామాలు, ఆదిశంకరాచార్య మొదలైనటువంటి డ్రామాలు చెప్తారు వాళ్ళందరికీ. ఏది చేసినప్పటికీ కూడా కల్చరల్ ఇంపాక్ట్ ఉండేటటువంటి విధంగానే, మానవుడి యొక్క జన్మ సార్థకత పొందే విధంగానే, ఆధ్యాత్మిక మార్గంలోకి మానవుడిని తీసుకెళ్లే విధంగానే చేస్తారు. పైగా ఇంకొకటి కూడా ఉంది, వాళ్ల కల్చర్కి సంబంధించింది, వాళ్ల మతానికి సంబంధించిన ప్రోగ్రాం ప్రజెంట్ చేసినా అది కూడా ఆధ్యాత్మికతో కూడిందే అయి ఉంటుంది. జనరల్ గాను మీ మతానికి సంబంధించింది వాళ్ళు ఏం చేద్దంటే, స్వామి అన్నారు నేను ఐఎమ్ హియర్ టు మేక్ ఎ క్రిస్టియన్ ఎ బెటర్ క్రిస్టియన్ అన్నారు, ఏ ముస్లిం ఏ బెటర్ ముస్లిం అన్నారు. అందుచేత ప్రపంచాన్ని అంతని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ, ఎంతో నాలెడ్జ్ని ఇస్తూ, ఎంతో లిటరేచర్ను ప్రొడ్యూస్ చేసి, ఎంతో కష్టపడి, ఎన్నో ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి, అనేకానేక అవస్థలు పడి, అనేక అనేక శ్రమలకు ఓర్చి ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ రకాల కార్యక్రమాలు జరిపించడం జరుగుతోంది. దీనంతని చాలా బ్రాడ్ మైండెడ్ గా మనం గుర్తించగలగాలి. మనం అంత ఈజీగా తీసుకోవడం, ఏదో కార్యక్రమాలు జరుగుతున్నాయని అనడానికి వీల్లేదు. ఒకనొక రోజుని నేను వరండాలో కూర్చుని ఉండగా స్వామివారు మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూస్ అన్ని అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు మాతో. మాట్లాడుతూ, ఒకసారి మీ కుడి చేతి వైపుకి తిరిగి చూడండి, అక్కడ ఫారినర్స్ గ్రూప్ కూర్చుంది అన్నారు. అంటే మేము ఆ కుడి చేతి వైపు తిరిగి చూస్తే, అప్పటికే ఇంటర్వ్యూస్ అన్ని అయిపోయాయి, భక్తులు చాలా మంది అందరూ బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్లారు. మళ్లీ భజన టైంకి, భజన టైంకి దానికి మధ్యలో కొంచెం టైం ఉండేది, అందరూ బ్రేక్ఫాస్ట్ కి వెళ్లారు. ఒక ఫారినర్స్ గ్రూప్ మాత్రం అక్కడ కూర్చుని ఉన్నారు. మేము అలా కూర్చేతి వైపు తిరిగి చూసాం. ఆ గ్రూప్ కూర్చుంటే వాళ్ళు ఎవరో తెలుసా మీకు అన్నారు. మాకు తెలియదు స్వామి అన్న. అంటే వాళ్ళందరూ లండన్ నుంచి వచ్చారు వాళ్ళు. ఆ గ్రూప్ అంతాను వాళ్ళు న్యూస్ పేపర్ మ్యాగజైన్స్ అన్ని వాళ్ళు అమ్ముకుంటారు. అక్కడ కొంత డబ్బు దాచుకుంటారు వాళ్ళు. దాచుకుని ప్రతి సంవత్సరం ఒకసారి ఆ దాచుకున్న డబ్బుతో లండన్ నుంచి బయలుదేరి పుట్టపర్తి వస్తారు. వచ్చి నా దర్శనం చేసుకుని ఇక్కడ 10-15 రోజులు ఉండి మన క్యాంటీన్లో భోజనం చేసి మన షెడ్యూల్లో ఉండి, ఒకవేళ ఇన్కన్వీనియన్సెస్ ఉన్నా సరే అవేమి ఇన్కన్వీనియన్సెస్ కావే అనుకుంటారు వాళ్ళు. దోమలు కొట్టనివ్వండి, వాళ్ళకి తిండికి సూట్ అవ్వనివ్వండి, ఏదైనప్పటికీ కూడా ఆ రకంగా వాళ్ళు ఇక్కడ ఉండి నా దర్శనం చేసుకుని నేను వాళ్లతో మాట్లాడితే ఎంతో ఆనందించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందాన్ని అనుభవించి వాళ్ళు అక్కడికి వెళుతూ ఉంటారు అన్నారు. అని వెంటనే ఒక మాట అన్నారు, చాలా ఆశ్చర్యం అన్నారు. చూసావా, అంతంత లక్షలు ఖర్చు పెట్టుకుని వాళ్ళు వచ్చి ఇంత ఆనందం ఇక్కడ పొందుతారు. నేను ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టి మరీ మీకు ఆనందాన్ని ఇస్తున్నాను, అయినా సరే మీరు నా యొక్క విలువను గుర్తించట్లేదన్నారు. అని అన్నారు, మీ చదువుల కోసం యూనివర్సిటీలు స్థాపిస్తున్నాను, లైబ్రరీలు కట్టిస్తున్నాను, పుస్తకాలు కొంటున్నాను, మీకు జీతాలు ఇస్తున్నాను, ఇంత లక్షల లక్షలు ఖర్చు పెడితే నా దర్శనం యొక్క విలువను మీరు గుర్తించరు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ భాగ్యాన్ని పొంది వాళ్ళు వెళ్లి వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా సార్థకం చేసుకుంటున్నారు అని. అందుకే నేను చెప్తూ ఉంటాను తెలుసా, ఒక కమలం కనుక ఉంటే దాని చుట్టూ క్రీనీడ ఉంటుంది, అంతేకాక అక్కడే కప్ప ఉంటుంది, దానికి ఆ విలువ తెలియదు. ఎక్కడి నుంచో తుమ్మెదలు వస్తాయి, అవన్నీ కూడా దానిలో ఉన్న మకరందాన్ని ఆస్వాదించి ఆనందంగా తిరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాను. అలా ఉండకూడదు మీరందరూ, మీరు తుమ్మెదలలా ఉండాలి, చక్కగా ఆస్వాదించాలి, ఈ ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. స్వామి సేవ మానవ సేవే మాధవ సేవ, ఇది మీరు మర్చిపోకూడదు. ఎక్కడున్నప్పటికీ కూడా ప్రపంచంలో మానవులందరూ కూడా ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తించాలి అని దీన్ని డిక్టంగా చేశారు ప్రపంచానికి. ప్రపంచానికి స్వామి అందించిన మెసేజ్ ఏంటంటే, మానవ సేవే మాధవ సేవ, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలే మనకి మంచి మార్గాలు, వాటి వలననే మీ జీవితాలు అభివృద్ధి చెందుతాయి, మంచి జీవితం ఏర్పడుతుంది, జన్మ సార్థకత ఏర్పడుతుంది. ఆధ్యాత్మికతలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జన్మ సార్థకత ఏర్పరచుకోవటం. అది ఎలా వస్తుంది? స్వార్థంతో రాదు. అది మన జన్మ సార్థకత చెందాలి అంటే స్వార్థపరమైన జీవితం గడిపితే ఎప్పటికీ మన జీవితం సార్థకత చెందదు. ఎప్పుడైతే మన స్వార్థాన్ని విడిచిపెట్టేస్తామో అప్పుడే కొంతవరకు మనం ప్రయత్నం చేసి మన జీవితాన్ని సార్థకం చేస్తాం. దీనికి సుప్రీం ఎగ్జాంపుల్ భగవాన్ బాబాయే. భగవాన్ బాబా వారు ఏ రోజుని తన ఆనందం కోసం తాను చేసుకున్నది ఏమీ లేదు, మొత్తం ప్రపంచం యొక్క అభివృద్ధి కోసం శ్రమిస్తూనే ఉన్నారు. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? అందుకే స్వామి ఆఖరిని ఒక మాట చెప్పేశారు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. నా జీవితమే నా సందేశం, చూసుకో నా జీవితంలో నేను ఏం చేశాను అని. ఏం చేశాను అంటే ప్రపంచం కోసం జీవించాను, మొత్తం అంతా ప్రపంచం యొక్క ఆనందం కోసం జీవించాను, ప్రపంచం కోసం చేస్తూ వచ్చాను, ఏది చేసినా ప్రపంచం కోసమే చేశాను. అందుచేత మనం ఏం చేస్తున్నాం, మనం అసలు ఎవరికోసమైనా ఏమైనా చేస్తున్నామా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఇతరుల కోసం ఏదైనా త్యాగం చేయగలుగుతున్నామా, ఇతరుల కోసం ఏమైనా సేవ చేయగలుగుతున్నామా, ఇతరుల యొక్క అభివృద్ధి కోసం మనం ఏమైనా చేశామా, వాళ్ళు అభివృద్ధిలోకి రావడానికి నేను ఎంతవరకు దోహదపడ్డాను అని మనం ఆలోచించుకోవాలి. అప్పుడు మాత్రమే మన జీవితాన్ని కూడా మనం సార్థకం చేసుకోగలుగుతాం. అందుచేత స్వామి ఎన్నెన్ని కాన్ఫరెన్సులు, ఎన్నెన్ని రకాలైనటువంటి కార్యక్రమాలన్నీ మనకు అందించారు. సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇచ్చారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ ఇచ్చారు, హెల్త్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు, అన్నింటి ద్వారా ఆధ్యాత్మికతనే నేర్పుతున్నారు. మనమేం చేస్తున్నాం అంటే ప్రోగ్రామ్సే చూస్తున్నాం తప్ప దాని వెనకాల మెసేజ్ చూడలేదు. మనం ఈ ప్రోగ్రామ్స్ ను చూస్తూ కూడా దాని వెనకాల మెసేజ్ ని చూడాలి. ఎంత పెద్ద పెద్దవారైనప్పటికీ కూడా ఎంత అణుకువతో ఉంటారు, వాళ్ళకి కావాల్సిన లక్షణాలు ఏంటి, చదువు ఎటువంటి లక్షణాలను ఇవ్వాలి. చదువుతున్నాం, పెద్ద పెద్ద డిగ్రీలు అన్ని ఉంటున్నాయి. అందుకే స్వామి అన్నారు, నీకు డిగ్రీలు ఉండి నీకు నాలెడ్జ్ ఉన్నంత మాత్రం చేత ప్రయోజనం ఏమిటి అన్నారు. మస్తకం నిండా పుస్తకాలు ఉంటే ప్రయోజనం ఏమి లేదన్నారు. నీకు కావాల్సినటువంటిది ఏంటి, చదువు వేటిని నేర్పాలి. అసలు ప్రత్యేకంగా క్లియర్ గా చెప్పారు స్వామి అన్నీ కూడా. ఈ విషయాలన్నింటినీ మనం నేర్చుకోకుండా స్వామి చెప్పినటువంటి వాటిని విధిలేసి ఏవేవో మనం పట్టుకుని మనం పాకులాడి మనకున్నటువంటి సమయాన్ని పాడు చేసుకుంటే ప్రయోజనం లేదు. విద్య అనేటటువంటిది చాలా ప్రధానమైనది. మనం ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేట్ అయినప్పుడు మనలో ఒక మార్పు వస్తుంది, మన మనస్సు సంస్కరించబడుతుంది. సంస్కరించబడినటువంటి మనస్సుకి విద్య ద్వారా మనం ఏమేమి సంపాదించుకోవాలో కూడా చెప్పారు స్వామి. విద్య ద్వారా మనం సంపాదించుకోవాల్సిన వాటిని చిన్న పద్యంలో చెప్పారు స్వామి. ఏమన్నారంటే, సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి,
సత్ప్రవర్తన, సద్బుద్ధి సత్యనిరతి, భక్తి క్రమశిక్ష, కర్తవ్య పాలన ఇవి చెప్పేటటువంటిది విద్య. మిగతాది విద్య అంటారు దాన్ని. మనకి విద్య ఉంది కానీ మనకి భక్తి లేదు, సత్ప్రవర్తన లేదు, ఏమీ లేవు. ఇటువంటివన్నీ లేనప్పుడు నేను చదువుకున్నానంటే ప్రయోజనం అంటే చదువుకోవడం కాదు. అది చదువుకు అన్నావు అనేవారు, స్వామి జోక్ చేస్తూ ఉండేవారు. చదువుకోలేదు నువ్వు, చదువు కొనుక్కున్నావు నువ్వు, అంచేత నువ్వు మానవుడిగా లేవనేవారు. అంచేత సత్ప్రవర్తన కావాలి, సద్బుద్ధి కావాలి, సత్యనేరతి కావాలి, భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలన ఇవన్నీ ఉండాలి, సౌశీల్యం ఉండాలి, అన్నింటిని మించి హ్యూమిలిటీ ఉండాలి, హంబుల్గా ఉండాలి, అనేక అనేక కార్యక్రమాలు ఇవన్నీ మనం సాధించుకోవాలి. కానీ మనం మెటీరియలిజం పరిగెత్తుకుంటూ పోతే ప్రపంచం పాడైపోతుంది. ప్రపంచంలో ఈ రోజున జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటికి కారణం ఏమిటి, అనర్థాలన్నింటికీ కారణం ఏమిటి అంటే మానవుడు మెటీరియలిస్ట్గా ఆలోచించటమే. ఆధ్యాత్మికతను విడిచిపెట్టేసి మనం మెటీరియలిజం వైపు వెళ్ళిపోయాం. మనం మెటీరియలిజంను విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం దాన్ని విడిచిపెట్టాలి, మెటీరియలిజం జోలికి వెళ్లకూడదు. మెటీరియలిజం ఉన్నదాంతో మినిమం మనకు కావాల్సింది ఉంచుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు బి స్పిరిచువల్ ఇన్ లైఫ్. ఆధ్యాత్మికతయే మనకి కావాలి. అందుకే స్వామి చాలా క్లియర్గా మాకు అందరికీ యూనివర్సిటీలో ఉన్న వరకు ప్రత్యేకంగా ఏం చెప్పేవారంటే, నాయన విద్య రెండు రకాలుగా మీకు అందించాలని కోరుతున్నాను నేను, సెక్యులర్ ఎడ్యుకేషన్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్, రెండూ ఉండాలనేవారు. చాలా ఇంపార్టెంట్ అనేవారు. ఒక పక్షికి రెండు రెక్కలు ఏ రకంగా అయితే ఎగరటానికి అవసరమో, పైకి వెళ్లటానికి, జీవితంలో మనం అభివృద్ది చెందటానికి, ఆ రకంగా మనకి సెక్యులర్ ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ రెండూ ఉండాలి. మనకి మనకి కాదు, ప్రపంచంలో అన్ని దేశాలలో ఉన్న అందరికీ కూడా, ప్రతి వ్యక్తి సాధించాల్సినటువంటిది ఇది. ఎందుచేతంటే మనం సెక్యులర్ ఎడ్యుకేషన్ మాత్రమే నేర్చుకుని స్పిరిచువల్ ఎడ్యుకేషన్ విడిచిపెట్టేస్తే మనం ఒక రెక్కతో ఉన్న పక్షితో సమానం. ఒక రెక్కతో ఉన్న పక్షి ఎగరలేదు. అప్పుడు రెండు రెక్కలు ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, తర్వాత సెక్యులర్ ఎడ్యుకేషన్. సెక్యులర్ ఎడ్యుకేషన్ స్వామి ఇహంలో ప్రపంచంలో నువ్వు కాస్త భోజనం సంపాదించుకోవటానికి నీకు కావాల్సిన విద్య ఇస్తుంది, అది సెక్యులర్ ఎడ్యుకేషన్. మరి పరమో, ఇహం పరం రెండూ ఉండాలి, రెండింటిని సాధించగలగాలి. రెండూ ఎందుకు సాధించాలి అని మనం ప్రశ్నిస్తాం. ఎంతెందుకంటే మనం పశుత్వంలో ఉంటాం కాబట్టి. రెండూ ఎందుకు సాధించాలంటే స్వామి అనేవారు, నాయన మరణిస్తావు కదా, పరం ఉండి తీరుతుంది కదా, అప్పుడేమవుతుంది అనేవారు. మరణాన్ని ఎవడు కాదని లేడు కదా. జాతశ్చి మరణం ధ్రువం, అది కంపల్సరీగా జరుగుతుంది. అది ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మానవుడు తప్పనిసరిగా మరణించి తీరుతాడు, అనేక బాధల్లో ఉంటాడు, ఈ ప్రపంచం బాధలను ఇవ్వగలుగుతుంది. అందుచేత మనం మంచి కార్యక్రమాలలో ప్రవేశించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయంగా ప్రపంచాన్ని జోన్స్ కింద డివైడ్ చేశారు. ఈ రోజున అనేక అనేక జోన్స్గా డివైడ్ చేసి కంట్రీస్కి కోఆర్డినేటర్స్ని అందరినీ అపాయింట్ చేశారు. యాక్చువల్గా స్వామి వారందరికీ కూడా ప్రత్యేకమైన బాధ్యతలను అప్పచెప్పారు. వీళ్ళందరూ కూడా దేశాలు వెళ్లి ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సత్యసాయి సిస్టంలోకి తీసుకొచ్చి, సత్యసాయి స్కూల్స్ ఏర్పాటు చేసి, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేయించి అనేక అనేక కార్యక్రమాలు జరిపిస్తూ, ఇప్పుడు మనం సత్యసాయి బర్త్డే సెలబ్రేషన్స్ పుట్టపర్తలో జరుపుకుంటూ ఉంటే, ఇదే విధంగా ప్రపంచంలో అనేక అనేక దేశాలలో ఇక్కడికి రాలేనటువంటి వారు, రావటానికి వీలు చిక్కనటువంటి వారందరూ అక్కడ కూడా జరుపుకుంటున్నారు. వారందరూ ప్రతి ఊళ్ళోనూ స్వామి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ మనం ఏ ఏ కార్యక్రమాలు జరుపుకుంటున్నారో వాళ్ళు అక్కడ ఆ కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నారు. ఎందుకు జరుపుకుంటున్నారు, ఎవరిని చూసి జరుపుకుంటారు, అది స్వామి ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టే జరుపుకుంటున్నారు వారందరూ. మనమూలాన్ని కాదు కదా, అన్ని దేశాల్లోనూ జరుగుతుంది, ప్రపంచంలోనూ అద్భుతంగా గ్రాండ్ స్కేల్లో చేస్తున్నారు. నాకు తెలిసినటువంటి కొంతమంది బర్త్డేకి పుట్టపర్తి వచ్చేవారు కాదు. ఎందుకో తెలుసా, వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఉండి, ఏమండి మా మందిరాన్ని ఎవరు చూసుకుంటారు, మరి ఇక్కడ స్వామి మందిరాన్ని మేము ఇక్కడ మందిరంలో సేవ చేసుకోవాలి, స్వామి పుట్టపర్తిలో చేసేటువంటి ఆహార వితరణ మేము ఇక్కడ చేయాలి, మేము ఇన్ని రోజులు చేస్తాం, స్వామి 90వ బర్త్డే జరుగుతుంది కాబట్టి 90 రోజులు సెలబ్రేషన్స్ మేము పెట్టుకున్నాం, పుట్టపర్తి చేస్తున్నాం అంటే మా ఊళ్ళోనూ మేము చేస్తున్నామండి, 90 రోజులు మా ఊళ్ళో మా భజన కార్యక్రమాలు 90 రోజులు జరుగుతాయండి, ఇంతమంది ఇళ్లలో మేము ప్రోగ్రాంలు పెట్టుకున్నామండి, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నామండి, ఈశ్వరమ్మ డేకి ఇలా చేస్తున్నామండి, ఆ డేకి ఇలా చేస్తున్నామండి, వాళ్ళదే వాళ్ళందరూ చేసుకుంటున్నారు కార్యక్రమం. ఎలా చేస్తున్నారు మరి ఇదంతా, పుట్టపర్తిలో ఉండే ఛార్జ్ అవ్వటం లేదు వాళ్ళు స్పిరిచువల్ గాను. ఎక్కడున్నటువంటిప్పటికీ కూడా వాళ్ళు స్వామిని వాళ్ళు విశ్వసించి వాళ్ళ మనసుల్లో స్వామిని స్థాపించుకుని ఆ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. వాళ్ళందరూనూ మెడికల్ అటెన్షన్ అన్ని చోట్ల ఇస్తున్నారు, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అన్ని చోట్ల ఇస్తున్నారు, అనేక సేవా కార్యక్రమాలు అన్ని చోట్ల చేస్తున్నారు. ఇది అంతర్జాతీయ ఒక పెద్ద ఉద్యమంలా అయిపోయింది ఇప్పుడు. ఇది మామూలు ఉద్యమం కాదు, ఇది ఆధ్యాత్మిక ఉద్యమం, ఒక ఆధ్యాత్మిక విప్లవం అంటాం మనం. విప్లవం అనే మాట కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి ఉపయోగించమంతే, కానీ నిజంగా ఒక విప్లవం లాగనమాట. కోటాను కోట్ల మంది ప్రజలు స్వామి మార్గంలో ప్రవేశించి వాళ్ల వాళ్ల జీవితాలన్నింటినీ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తూ చక్కగా ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నారు. దానికి ఈ అంతర్జాతీయ సదస్సులు, ఇక్కడ జరిగేటటువంటి సదస్సులన్నీ దోహదపడుతున్నాయి. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ డిస్కషన్స్ పెట్టుకుని ఏ కార్యక్రమాలు మనం చేపట్టాలి, ఇక ముందుకెలా వెళ్లాలి, వచ్చే సంవత్సరంలో, వచ్చే 2 సంవత్సరంలో, 3 సంవత్సరంలో ఏ కార్యక్రమాలన్నీ మనం నిర్వహించాలి అని ఒక ప్రణాళికను తయారు చేసుకుని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుని డెసిషన్స్ తీసుకుని ఆ డెసిషన్స్ అన్నింటినీ కూడా అన్ని జోన్స్ కి కూడా పంపించి ఆ దేశాలలో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ 5 సంవత్సరముల పాటు అమలు జరిపేటటువంటి విధంగా ఎంతవరకు జరుగుతున్నాయో మధ్యలో మదుపు చేసుకుంటూ ఆ రకంగా ఒక అద్భుతమైన ఉద్యమంగా దీన్ని ఏమంటామంటే సైలెంట్ స్పిరిచువల్ రెవల్యూషన్ అంటాం. ఇది ఒక సైలెంట్ స్పిరిచువల్ రెవల్యూషన్, ఇది జరుగుతోంది, మనకి కనిపించదు. నది ప్రవహిస్తోంది, అడుగుని కరెంట్ ఉంది, మనకి కనిపించదు అది. అదే రకంగా ప్రపంచంలో కోటాను కోట్ల మానవులు మనస్సులు మారిపోయి అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడుతున్నారు. అది మీరు నేను చేస్తున్నాను కదా, అది స్వామివారే చేస్తున్నారు. అది స్వామివారు అన్ని దేశాల్లోనే అప్పీర్ అయి ఎక్కడెక్కడ మానవులు వాళ్ళ మనస్సులు మార్చి వాళ్ళందరినీ సన్మార్గంలోకి ప్రవేశపెట్టి ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దాయి. దిస్ సైలెంట్ స్పిరిచువల్ రెవల్యూషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అన్నమాట. ఈ పెద్ద మహోన్నతమైన విప్లవానికి మనందరం కూడా ఆనందించాలి, ఎంత అద్భుతంగా జరుగుతోంది అని. మనం వీ షుడ్ డెవలప్ దట్ యాటిట్యూడ్ టు సీ దాట్. మనకి ఆ మనస్సును మనం పెంచుకోవాలి, దీన్ని చూసి ఆనందించే మనస్సుని. ఆహా, స్వామివారి దయవలన కదా ఇదంతా జరుగుతోంది చక్కగాను అని. ఇప్పుడు ప్రశాంతంలో జరుగుతోంది, స్వామి శరీరం విడిచిపెట్టేసిన తరువాత కూడా స్వామివారు ఎలా నిర్ణయించారో అలాగే జరిగిపోతోంది అంతా. ఏది యూనివర్సిటీలు, క్లాసులు, కల్చరల్ ప్రోగ్రామ్స్, భజన్స్, మొత్తం అన్ని భక్తులు పుట్టపడుతూ రావడం, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఈ రోజున వరల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతోంది, 90వ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి, గ్రాండ్ స్కేల్లో అన్ని చక్కగా నిర్వహించబడుతున్నాయి. ఎవరి చేత నిర్వహించబడుతున్నాయి? స్వామి శరీరం విడిచిపెట్టి స్వామి ఉన్నారు కాబట్టి. శరీరం విడిచిపెట్టినంత మాత్రం చేత ఆ కార్యక్రమాలు వారు ఫుల్ స్టాప్ పెట్టలేదు. వారు శరీరం లేకపోయినప్పటికీ కూడా వెనకాల నుండి వీటన్నింటినీ నడిపించేస్తూ ఉంటారు. ఆ రకంగా ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ప్రతి 5 ఇయర్స్ ఒకసారి జరిగేటటువంటి విధంగా దీన్ని జరిపిస్తున్నారు. అసలు మనం డీటెయిల్స్ లోకి వెళ్లి డిస్కస్ చేసుకుని డీటెయిల్స్ అన్ని మనం సంపాదించుకుని అవగాహన చేసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మెడికల్ అటెన్షన్ ఉదాహరణకు మీరు ఆలోచిస్తే, ఆ మొబైల్ మెడికల్ క్యాంప్ అని చెప్పు ఉంది, ఆ మొబైల్ హాస్పిటల్ అని, ఆ మొబైల్ హాస్పిటల్లో చేరినటువంటి డాక్టర్లు వాళ్ళు విలేజెస్ అన్నింటికీ వెళ్లి వాళ్ళందరికీ అందించేటటువంటి సేవలు, ఎడ్యుకేషనల్ గా యూనివర్సిటీ వారు అందించే రెండు సేవలు, తాగునీటి పథకముల ద్వారా సెంట్రల్ ట్రస్ట్ వారు అందించే రెండు సేవలు, ఇంకా కొత్త కొత్త పథకాలన్నీ చేపట్టి వాటన్నింటినీ చేసేవి ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఇవన్నీ మన మూలాన్ని కాదు, ఇదంతా అదంతా స్వామి మూలాన్నే జరుగుతోంది. అంచేత ప్రణాళిక రచన మనలో ప్రవేశించి స్వామివారే ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలన్నీ వారంతటి వారే నిర్వహింప చేసుకుంటున్నారు. దీనికి మనందరం కూడా చాలా ఆనందించాలి, ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ బర్త్డే రోజున స్వామివారికి మన ప్రార్థన అన్నమాట, స్వామి మాలో ఇంకా ఆధ్యాత్మిక అనేటటువంటిది పెరిగి ఉన్నతమైన మానవులుగా తీర్చిదిద్దబడి మీరు ఏ రకమైన ఆశయాలు అయితే మా ముందు ఉంచారో వాటన్నింటినీ కూడా మేము జాగ్రత్తగా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని ఆ మార్గంలో నడిచేటటువంటి విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి మనం ప్రార్థించాల్సినటువంటి సమయం ఇది. ఇటువంటి కాన్ఫరెన్సులు ఇంకా జరగాలి, ఇంకా జరగాలి, పెద్ద పెద్ద కాన్ఫరెన్సులు జరగాలి, స్వామివారి యొక్క మహిమలన్నీ ప్రపంచం అంతా తెలియాలి, అందరూ కూడా ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందాలని మనం ప్రార్థించాలి. జై సాయిరాం.
శ్రోతలందరూ చక్కగా వింటున్నారు కదూ, సత్యసాయి సేవా సంస్థల ప్రపంచ సమ్మేళనాల గురించి పలు విషయాలను, స్వామి అందించిన అనేక సందేశాలను, వారు పొందిన అనుభవాలను ఎంతో చక్కగా వారి ప్రసంగం ద్వారా మనందరితో పంచుకున్న శ్రీ గంగాధర శాస్త్రి గారికి శ్రోతలందరి తరపున మా ధన్యవాదాలు. సత్యసాయి భగవానుడు అందించిన మార్గంలో మనందరం పయనించి వారి ప్రేమ ప్రవాహంలో ఓలలాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈనాటి మన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన, రక్ష రక్ష సాయీశ్వర, హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:16. మరికొద్దిసేపట్లో మీరు సాయికుల్వన్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.
జగతికి సందేశమై సుగతికి సంకేతమై సమత మమత నవతలా సమత మమత నవతలా త్రివేణి సంగమమై త్రివేణి సంగమమై ఉప్పొంగుచు తీర్చుచు దాహాతిని బాపుచు విద్యాతిని విజ్ఞానిగా సుజ్ఞానిగా మార్చుచు రోగాతిని తీర్చుచు దాహాతిని బాపుచు విద్యాతిని విజ్ఞానిగా సుజ్ఞానిగా మార్చుచు కులమత భేదాలకు మానవతను పండించగా విశ్వశా